அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
வாமன சரித்திரலோ மகாத்முடைய சுக்கராச்சாரியடு சிஷ்யுன்னி நாயனா அஹோ மூலோச்சேதா அன்னாரு. மொத்தம் வேரே திகிப்போத்தே செட்டு நிலுஸ்துந்தா, மொத்தம் சர்வநாசனம் அயிப்போத்துந்து அனுக்குன்னப்புடு தானம் செய்யக்கப்போயினா பரவாயில்லேது, அசத்தியம் ஆடித்தே தோஷம் காதனி செப்பினா ஆ சிஷ்யுடு அண்டுனட்ட பலிச்சக்கரவர்த்தி, சச்சஹீனுன்னி மொயலேனு அனி பூதேவி அண்டுந்தி, பலிக்கு பொங்கடம் கண்டே மானதனுக்கு மரணம் நையம், அசத்தியமாடித்தே தட்டுக்கோலேரு, அஞ்சேத சி அசத்தியம் கண்டே மரணம் மேலு கதா. ఎంతమంది రాజులు కాలేదు, మరి ఎంతమంది ఈ దేశంలో ఏలి సంపదలు మూటగట్టుకుపోయారు, ఒక్కడు తమతో 10 పైసలు పెట్టుకెళ్ళలేదు. తనతో భూమిని తీసుకెడతానని ఎవడన్నా అనుకుంటే వాడంత వెర్రివాడు. దానహీను చూచి ధనము పక్కున నవ్వు. చూడండి రహస్యం, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీను దూచి ధనము నవ్వు. ఎవడన్నా ఈ భూమి నాది అన్నాడంటే వాడిని చూచి భూదేవి పక్కున నవ్వుతుందిట, వారి పిచ్చివాడా ఈ భూమి నీదా, ఇంత పూర్వం నువ్వు పుట్టిన క్రితం ఎవరిది, అంత పూర్వం ఎవరిది, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, నీ తర్వాత ఎవరిది అని అడుగుతుందిట. అందుకని భూమి ఏమంటుంది, భూమి నాదంటే నవ్వుతుంది. దానహీను దూచి ధనము నవ్వు, దానం చేయకుండా లోపల దాచుకునేవాడిని చూసి డబ్బు పక్కులు నవ్వుతుందిట. దానం చేయకుండా ఎంతకాలం దాచుకుంటావో నేను చూస్తానరా అంటుందిట. అంచేత దానహీనుడిని చూసి డబ్బు కూడా నవ్వే స్థితికి రాకూడదు. శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు శరీరం కూడా దానం చేసి త్యాగం చేసి జీవితాలు ధన్యం చేసుకున్నారు, అయినా అద్భుతమైన యజ్ఞాల వల్ల దొరకని వాడు, తపస్సుల వల్ల దొరకని వాడు, జపం వల్ల దొరకని వాడు, మరెన్నో రకాల కర్మకాండల వల్ల దొరకనంతటి మహానుభావుడు ఇంతవాడై నా దగ్గరకు వచ్చి చెయ్యి కింద పెట్టి అడుగుతుంటే, మహానుభావ ఎడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. మహాత్మ వాడికి అడిగిందల్లా ఇవ్వకపోతే ఎలాగా, ఇచ్చి తీరాలి. పైగా ఆ చెయ్యి ఎటువంటి చెయ్యో తెలుసా, మామూలు వాడి చెయ్యి కాదు, శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమును సతతమే కాయంబు నా పాయమే. ఆ చెయ్యి లక్ష్మీదేవి చే నెత్తి మీద పెడతాడు, కొప్పు మీద పెట్టి చెయ్యది, శరీరం మీద లక్ష్మీదేవి శరీరం మీద పెడతాడు, కొంగు మీద పెడతాడు, పాదాల మీద పెడతాడు, కపోలాల మీద ఉంచే చెయ్యి, పాలిండ్ల మీద ఉంచే చెయ్యి, అలా లక్ష్మీదేవి శరీరం మీద నిరంతరం తాండవ నృత్యమాడే ఆ పవిత్ర హస్తం అంత గొప్ప చెయ్యి. అంటే లక్ష్మిని అరిచేతులు తిప్పేసుకున్నాడు అని అర్థం. ఐశ్వర్యం ఆయన గ్రిప్పులో ఉంది, మిగతా వాడికి అలా గ్రిప్పులో ఉండదు. ఇవాళ వీడు ఇలా ఉంటే రేపు పొద్దున ఏ స్థితిలో ఉంటాడో తెలియదు. ముసల్తనం వస్తే కొడుకు ఇంత కోట్లు సంపాదిస్తే వాడు రూపాయి వాడు కొడుకే, ఈ డాడీ ఎక్కడ పాడు చేస్తాడో అని, ఇది స్థితి. అంచేత ఐశ్వర్యం చెంచల, లక్ష్మీ చెంచల అన్నారు. అటువంటి చెంచల స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి ఆయన దగ్గర మాత్రం నువ్వు ఏం చెబితే చేస్తాను, నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదని పాదాల దగ్గరికి చేరి ఒత్తుతూ ఉంటుంది. అలా ఒత్తే లక్ష్మీదేవిని స్పృశించే ఆ చెయ్యి ఆయన ఏం చేశాడు, కింద పెట్టాడు. కింద పెట్టి దేహి దేహి అంటే నాహి నాహి అని నేను అంటానా, ఇవ్వనంటానా చి. పైగా ఇంకో అదృష్టం, అంతటి చెయ్యి కింద అయింది, నా చెయ్యి పైన ఉంటుంది. సాధారణంగా దానం ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది, పైన ఉంటుంది. దానం ఇలా ఇస్తాడు, పుచ్చుకునేవాడు ఇలా చెయ్యి తెస్తాడు, ఒక్క దానం తప్ప ముక్కుపొడి దానం. అది మాత్రం ఇచ్చేవాడు డబ్బా ఇలా పెడతాడు, పుచ్చుకునేవాడు చెయ్యి పైన ఉంటుంది. ఒక్క నస్యదానం తప్ప తక్కిన దానాలన్నీ కూడా కిందే, చెయ్యి ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది. అంత మహాత్ముడు విష్ణువు చెయ్యి కింద అయిపోయి నా చెయ్యి పైన పెట్టి, పెట్టేవాడు చెయ్యి ఎప్పుడు పైదే కదా మరి, అయిపోతుందంటే ఇంకంతకంటే అదృష్టం ఏమిటన్నాడు. అదిట దాతకు ఆనందం ఏమిటి, నా చెయ్యి పైన వస్తుంది, ఎవడ చెయ్యి పైన ఉంటుందో తరచుగా అటువంటి వాడు మూడు లోకాలకి అధిపతి అవుతాడు రాబోయే కాలంలో. మరి ఇంతకంటే అదృష్టం ఉన్నదా, ఈ రాజ్యం ఈ తత్వం పాడేవాడు పూర్వం అలా పాడేవారు. అందుకే వాడు యోగులు అన్నారు. చిలక అంటే ప్రాణం అని అర్థం. ఓ ప్రాణమా, ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, నీ ఇల్లు ఎక్కడా, ఒక్కటే ఇల్లు, ఊరికి ఉత్తరాన రాకాశిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలక, రామ చిలక. మోసేరు పది మంది వెంబడిని నలుగురు, మోసేరు నలుగురు వెంబడిని పది మంది, కడకు తొలగొత్తురే చిలక రామ చిలక. మోసేది నలుగురు, వెనకాతల పది మంది అక్కడ దాకా వస్తారు. తీరా వీళ్ళు అక్కడ పడుకోబెట్టాక కట్టీలు మీద వీళ్ళురారు కూడా అని పెట్టిదాకా ఉంటారు. చివరికి కడకు తొలగొత్తురే చిలక, అప్పుడు నీ కూడా వచ్చేదేమిటి, కర్మ ఒకటే నిన్ను విడువక వెంటను వచ్చునే రామ చిల్లక, రామ చిల్లక. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిల్లక. అది పరిస్థితి. కాబట్టి ఈ పనికి మాలిన ఇంటి కోసం, ఈ పనికి మాలిన రాజ్యం కోసం ఇలా అన్నాను కదా అని ఇచ్చేవాడు మానేయకండి. దేందరిదాంది వాసుదేవ. అంచేత నేను విడిచిపెట్టను, ఈ దానం చేసి తీరుతాను, ఈ శరీరం కాయం నాపాయం. ఇక్కడ పోతన గారి చమత్కారం ఒకటి, నాపాయం అని అనకూడదు, యాక్చువల్గా అనపాయము అనాలి. ఈయన స్పెషల్గా ఒక ప్రయోగం కూడా చేశాడే, అందులో తీక్ష్ణత ఉంటుంది. పిచ్చాడా, ఈ శరీరం ఎప్పటికీ నీది కూడా రాదు, నిరపాయ స్థితి దీనికి లేదు. ఇంకొకటి చెబుతున్నా, నిరయంబైన నిబంధమైనా ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైనా నిజము రాణిముఖానిము పోఖరి అయిన హరుడైన నీరజభవుండభ్యాగతుండైన నువ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేయేటికి. నరకం పాలైన నిరయం బైన, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నిబంధమైన చరసాల పాలై కాలికి చేతికి సంఖ్యలు పడిపోయినా పర్వాలేదు. ధరణి నిర్మూలనం, నా రాజ్యం మొత్తం భూమి అంతా నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆ సత్యవాడను. దుర్మరణం పైనా వచ్చినవాడు విష్ణువై నన్ను చంపేయచ్చు, ఒక తొక్కుదొక్కు చంపేయచ్చుగాక, దానివల్ల నాకు అపమృత్యువు భయంకర మృత్యువు రావచ్చు, అయినా అసత్యమాడను. కులాంతమైనా కులము నాశనమైపోయినా అసత్యమాడను. నిజంగా వచ్చినవాడు విష్ణువు అవ్వచ్చుగాక, పరమేశ్వరుడు అవ్వచ్చు, నీరజభవుడు పద్మంలోంచి పుట్టిన బ్రహ్మైనా అయి ఉండొచ్చుగాక, అభ్యాగతుడి నా దగ్గరకు వచ్చి అడిగితే ఇస్తానని ఇవ్వడం మాంతానా? తిరుగన్నేరదు నాదు జహ్వా, నా నాలిక మడత పేచి పెట్టదు, ఇస్తానని ఇవ్వకుండా తప్పుకోదు. ముందో బేరం తర్వాత బేరం ఆడే రకం నాది కాదు, నా నాలిక పొరపాటును కూడా ఆడి బొంకదు, పలికి బొంకదు. ఓ పండితోత్తమ, ఓ బుద్ధిమంతుడా, వెయ్యెందుకు నువ్వు నువ్వు ఏం చేసుకో, నా ప్రాణం ఏమైపోని సమస్తం ధ్వంసం అవని అసత్యవాడం. ఎంతటి ధైర్యం, ఎంతటి సాహసం! అందుకే తట్టుకోలేక నాలుగు చేతులతో గదాధారి అయి కాపలాకి వస్తున్నాడు విష్ణుమూర్తి. అక్కడ భగవంతుణ్ణి అలా గెలిచాడు ఆయన. అది సత్యం అంటే. పైగా నుడివాము, మాట ఇచ్చాం, మాట ఇచ్చాక వాయిదా వేయకూడదు అది అంటున్నాడు. మసలక ఇవ్వాలట, ఆలస్యం చేయకుండా ఇవ్వాలట. ఇవాళ మాట ఇచ్చి రేపు పొద్దున్న రేపు మాపు, రేపు మాపు అనే లోపు ఏం జరుగుతుందో తెలియదు. దాత అన్నవాడు తక్షణం మాట నోటి వెంట వచ్చింది అంటే ఎంత తొందరగా ఇద్దామా అని చూడాలి. ఇంతటి విష్ణువు నన్ను కట్టేసినా పర్వాలేదు, విడిచిపెడితే పర్వాలేదు, నాకేం జరిగినా పర్వాలేదు, తక్షణం ఇస్తాను. మేరువు తల్ల క్రింద ఈయనను మేరు పర్వతం తల్లకిందులు అయిపోయినాయి. పారావారంబు లింక బారిన సప్త సముద్రాలు ఇంకిపోయిన సముద్రం ఇంకుతుందా? అది కూడా తరగని, మేరు పడదు, అది పడిపోయినా పర్వాలా. లోలో ధారుణి రజమైపోయిన ఈ లోపల లోపలే భూమి అంతా మట్టి కింద పొడిపొళ్ళు ఆడిపోయి సముద్రంలో కలిసిపోయినా, ధారాధ్వము బద్ధమైన తప్పక ఎత్తు, నా భార్య అన్ని నాశనం అయిపోయినా, యజ్ఞం ఆగిపోయినా ఇస్తానన్నది ఇచ్చి తీరతాను, అది నా ప్రతిజ్ఞ. పైగా వచ్చిన వాడు ఎటువంటి వాడు వచ్చాడు? ఏదో సామాన్యుడు వస్తే, పనికి మాలిన వాడు వస్తే లేదు పొమ్మనొచ్చుగాక, గాని అసలు ఎవడిని పొమ్మనకూడదు. పైపెచ్చి వచ్చినవాడు మామూలు వాడా? ఎన్నడుం పరు వేడబోడట ఏకలుండట కన్నవారన్నదములునైనలేరట. ఏకలుండట ఈయన ఎటువంటి వాడు? ఎన్నడూ పరు వేడబోడట, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగలేదు, అవసరం అయితే తప్ప అడగడు ఆయన. ఏకలుండట ఒంటరి వాడట, కన్నవారన్నదమ్ములునైనలేరట. కన్నవారెవరో తెలియదుట ఆయనకి, తల్లి తండ్రి లేరట, అన్నదమ్ములు అస్సలు లేరు. అన్ని విద్యల మూలగోష్ఠి నిరింగిన ప్రోడగుజ్జట, సమస్త విద్యలలో ఉండే సారం తెలుసున్నవాడట. చదువుకోవడం లేదో పైపై చదువు చదువులు కాదు, రెండేళ్ళ నాలుగు మూడేళ్ళారనే రెండు ఎక్కాల చదువు కాదు, లోతులు చదివాడు ఆయన. చదువులలో మర్మం సారం తెలిసినవాడు, అసలు చదువే ఆయన కదా మరి, సరస్వతి ఆయన కోడలు. అటువంటి ప్రౌఢగుజ్జట, ప్రౌఢత్వము అంటే నేర్చుకున్నవాడు, స్కిల్డ్ పెర్సన్, మంచి ఆరితేరినవాడు అటువంటి కుర్రాడట. చేతులొగ్గి వశింప ఈ చిన్ని పాపన్ని తోసి పొచ్చగా చెత్తమొల్లదు సత్తమా. చేతులు చాచి నా దగ్గరకు వచ్చి దానం అడిగితే ఊవో మూడు అడుగులు అడిగితే అంతటి మహానుభావుడు ఎవరు పొమ్మని అనేవాడంటే వాడు అంత కథ ఉంటాడా ఈ సృష్టిలో? మహాత్ములు అసలు నోరు తెరిచి అడగలేరు, అడిగిన తర్వాత కాదన్నాడంటే ఇంక వాడిని ఏమనాలి? అటువంటి మహాత్ముడు అడిగితే అతన్ని కాదు లేదు పొమ్మని అనలేను నేను, ఈ హృదయం అంగీకరించదు. ఎన్నడూ పరు వేడబోడట, ఇది ఒకటికి రెండు సార్లు చదువుకోవలసిన అత్యద్భుతమైన సారం చెప్పాడు ఇందులో. ఆ పరమాత్మ ఏకోనారాయణ అనే ఉపనిషద్దు వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అన్ని విద్యలు తెలిసిన సమస్త వేదాంత సారం ఆయన. ప్రౌఢగుజ్జు పైగా మంచి ప్రౌఢత్వం కలిగిన, నేర్పరితనం కలిగిన కుర్రాడు ఆయన. ఆయన ఇప్పుడు చేతులు చాచాడు, అంతా తనదే, అయినా ఇప్పుడు వాడు వచ్చి వెళ్ళి చెయ్యడిగాడు, చెయ్యి చాచాడు. ఇది హృదయం ఒక్కసారి ఏమాత్రం ఉన్నా స్పందిస్తుంది అన్నమాట మనకి. బలి చక్రవర్తి ఎంత ధర్మాత్ముడో తెలుస్తుంది.
ఎన్నడూ పరువేడబోడట ఏకలు కన్నవారన్నదోములునైనలేరట అన్ని విద్యల మూలగోష్ఠిల్ నిరింగిన ప్రోడగుద్దట చేతులొగ్గి వశంపై చిన్ని పాపని త్రోసిపుచ్చగ చిత్తమొల్లదు సత్తమా
అని ఈ విధంగా సత్య పదవి ప్రమాణ తత్పరుడైపోయాడు ఆయన. దానం చేయడానికి కుతూహలం, ఎంత తొందరగా చేసేసిన బాధ్యత వదిలించుకుందామా అనుకుంటున్నాడు. పరమ యశస్కుడు ఆయన, దృఢమైన మనస్సు కలవాడు, పరమ సత్యసంధుడు, అర్థులకు సూర్యుడు లాంటి వాడు. ఆ బలిని చూచి శుక్రుడు కోపం వచ్చేసిందిట, నేను శిష్యా ఇది వద్దురా అంటే వినకుండావా, గురువు యొక్క ఆజ్ఞ ధిక్కరించావు గనుక ఈ పాపానికి శీఘ్రకాలంలో పదభ్రష్టడవుకా అని చెప్పించాడు. నీ పదవి మొత్తం నాశనం అయిపోయి కష్టాల పాలైపో అన్నాడు. ఎలాగో ఆయనకి రాజ్యం పోయేదే, పోయేటప్పుడు అన్ని దెబ్బ మీద దెబ్బడి ఆపదలు వచ్చేటప్పుడు అలాగే వస్తాయి. ఒక ఆయన బయట నుంచి వెడుతున్నాడు, కాలికి బొటనవేలికి రాయి తగిలి పచ్చడైపోయింది ఆ బొటనవేలు పాపం. సరే వీడు కట్టు కట్టించుకుని ఇంటికి రాగానే వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకొచ్చి ఆ కాలు మీద తొక్కింది మళ్ళీని. బాబు ఆయన మళ్ళీ దానికి అతి కష్టం మీద కట్టి మంచం మీద పడుకోగానే వాళ్ళ ఆవిడ వచ్చి దండం పెడతాను గబుక్కునే లాగి అదే పట్టుకుని దండం పెట్టింది. అప్పుడే పెట్టాలి దండం, శ్రావణ శుక్రవారం అంట పైగా. కాస్త మీ మాంగళ్యం, నా మాంగళ్యమైనా గట్టిగా ఉండనివ్వండి, ఏం మాంగళ్యం నా కొంప ముంచేసో నన్ను చంపేసి మాంగళ్యం గట్టిగా ఉండనివ్వమంటాడు ఆయన. ఓ నొక్కు నొక్కింది. సరిగ్గా అదే టైంలో భక్తులందరూ వచ్చి ఆ పాదాలకే దండం పెడతారు. నాకు కూడా ఇలాంటి అనుభవం జరిగింది ఒకసారి, కాలికి దెబ్బ తగిలి ఇక్కడ కూర్చున్నాను, ప్రతివాడు వచ్చి కసిక్కర పట్టుకుని లాగి దండం పెట్టాడు. అదృష్టం మహాత్ముడిని గనక ఏదో జపం వల్ల బతికాను కానీ లేదా ఆ రోజు వేలుపోను. ఒక్కోసారి ఇలా ఉంటాయి తమాషాలు. అలాగా కష్టాలు వచ్చేటప్పుడు అలా వస్తాయి, సుఖాలు వచ్చినా అలాగే వస్తాయి. ఈయన గారికి రాజ్యం ఎలాగో పోయే కాలం వచ్చే సమయానికి గురువు గారు కూడా శపించేశాట. బలిగారు గురు శాపం పొందినా సరే అసత్యం ఆడటం కంటే శాపం పొందినా పర్వాలేదు అనుకున్నాడు. అలా ఉండిపోయాడు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. ఎన్ని బంధనాలైనా బతకవచ్చు, కష్టాలు రావచ్చు, చెరసాల పాలు కావచ్చు, పేదరికం రావచ్చు, జీవం అంటే ప్రాణం పోవచ్చు, డబ్బులు పోవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కానీ మానధనుడు ఉన్నాడే అభిమానం కలిగిన వాడు మాట ఇచ్చి తిరగడం, మాట తిరగలేరు మానధనులు, ఎందుకంటే వాళ్ళకి మానమే ధనం గనక అనే సమయంలో ఇక్కడ ధనుజ లోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ్ళ గమనాగా వటుని కాళ్ళు కడుగా వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. ఆయన గారి భార్య పేరు వింధ్యావళి. ఈ పేరే అందమైన పేరు వింధ్యావళి. ఈ వింధ్యావళి మొత్తం రాక్షసులందరికీ రాజైన మన బలి చక్రవర్తి పట్టమహిషి. ఆవిడ ముఖం ఎలా ఉందిట, రాజవదన, చంద్రుడిలో ఉందిట ముఖం, చంద్రబింబంలో ఉందిట ముఖం. నడక ఎలా ఉందిట, మదమరాళ గమన, మదపు హంస ఉంటుందే రాజహంస, రాజహంసలా ఉయ్యారంగా నడుస్తుంది. ఈ ఒటువు కాళ్ళు కడగడానికి బంగారపు పాత్రలో నీళ్లు తెచ్చిందిట. ఎలా తెచ్చింది, భర్త సన్న ఇన్ని సంభాషణ చేస్తున్నాడు, సంభాషణ చేస్తూ భార్యకి అన్నాడు. చూడగానే అర్థమైపోయింది, ఈ భార్య భర్త లుక్స్ ఉంటాయే వాళ్ళకే తెలుస్తాయి, అందరికీ తెలియవు. అలా తెలిస్తే మిగతా వాళ్ళంతా పాలు అయిపోతే ప్రమాదం గనక. అలా చూసేట ఆయన, మరి ఈ కాస్త సైగులో ఏం కనిపెట్టిందో వాడు బంగారపు చెంబుతో నీళ్లు తెచ్చిందిట, బంగారం పళ్ళెం తెచ్చేసిందిట. ఇక్కడ ఒక రహస్యం కనిపెట్టాలి మనం. భర్త దానం ఇస్తున్నాడు, ఆ సంభాషణ అంతా వింది శుక్రాచార్యుడి వల్ల. భర్తకి దానం ఇచ్చేస్తే మొత్తం ఏమైపోతుందో తెలుసు ఆవిడికి. భర్తకి బంధనం కూడా రావచ్చు, అంటే వీడు నాశనం అయిపోతాడేమో, నాశనం అయిపోతాడని తెలుసుండి కూడా భర్తల సైగ చేయగానే అచ్చ ఆనందంగా నీళ్లు తెస్తోంది. ఆనందంగా నీళ్లు తెస్తోంది కాబట్టి రాజహంస నడక. ఏడుపు మొహంతో వస్తారు కొంతమంది, కాఫీ దేవి అన్నారు అనుకోండి ఈ భర్తగాడు కర్మగాలి,
ఆ కాఫీ పొడిపోయి డమేలు కొడతారు. కొడితే ఈ మొత్తం కప్పులో నుంచి వేడి కాఫీ వాడు అవతలాడు మొహం మీద పడుతుంది. ఆ రకంగా కాదు ఇక్కడ, రవ్వంత బాధ లేదు, ఆనందం. అంటే భర్తకి తగిన ఇల్లాలన్నమాట వాడ. వాళ్ళిద్దరూ అన్యోన్యమైన జంట. ఎంత గొప్పది కాకపోతే అంత ఆనందంగా దానం చేయడానికి నీళ్లు తెస్తుంది బంగారు పాత్రతోటి. ఈ భర్త చెప్పకుండా దానాలు చేసేస్తాడు, వీడు మొహం తగడి అని తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అలా తిట్టుకోవట్లేదు ఆవిడ. ఓ తోటన ఓ వెళ్ళాను, గురువుగారు వచ్చారు కాఫీ తెమ్మన్నాడు ఇంటి ఆయన. సరే ఆవిడ కాఫీ పట్టుకొచ్చి ముందు గురువుగారికి వేరే మంచి కాఫీ తెస్తాను మీరు తీసుకోండి అని భర్తకు కాఫీ ఇచ్చింది. భర్త గారు పాప అమాయకుడు, నాకు ఇచ్చాడు ఆ కాఫీ. ఇంతలో ఆవిడ వేరే కాఫీ పట్టుకొచ్చి అక్కడ పెట్టేసరికి అదేమో భర్త గారు తీసుకున్నారు. ఆయన అంటాడు, నీ మొహం తగలే కాఫీ అంత నీళ్లు కింద ఉంది, అసహ్యంగా ఉంది ఏమంటాడు ఆయన. నేనన్నాను కాఫీ అద్భుతంగా ఉంటే అలా తిడతారు ఏంటండి, మేమడి పాపం ఉత్తమం వెళ్ళాలని అన్నాను నేను. అనేసరికి సరే ఆయన ఏం అనలేక కక్కలేక మింగలేక ఆయన కోసం పట్టుకొచ్చిన స్పెషల్ కాఫీ నాకు ఇచ్చాడు. గురువు గారికి స్పెషల్ అంటే ఏమిటి, ఇంకు పిల్లలతో పాలును, ఇంకు పిల్లలతో రవ్వంత కాఫీ పొడి ఉన్ను, తక్కింది నీళ్ళు అనమాట. ఇది స్పెషల్ గురువు గారు వస్తే. ఆ రకమైన కాఫీ కాకుండా ఈవిడ పాపం ఆనందంతో ఏమీ రవ్వంత ఇబ్బంది లేకుండా మంచిది పట్టుకొచ్చింది అనమాట. చెంబుతో నీళ్లు, అద్భుతమైన పళ్ళం. ఆ సమయంలో ఆ కపటభటుడు తెల్లబోయి చూస్తున్నాడు, ఏం గొప్ప ఇల్లాలు, ఎంత గొప్ప భర్త, ఇలా ఉండాలి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళు అనుకుంటూ ఉండగా ఆ వటూకేసి తిరిగాడు దానవ చక్రవర్తి బలి చక్రవర్తి. రమ్మా మానవ కొత్తమ్మ లెమ్మా నీ వాంఛితంబు లేదన్న కిత్తున్ తెమ్మా అడుగులనిటు రానిమ్మ కడుగంగవలయు ఏటికి తడయన్. ఓ మానవ కొత్తమ్మ అంటే బ్రహ్మచారుల్లో కల గొప్పవాడ, మానవకుడు అంటే బ్రహ్మచారి అన్నమాట. ఓ బ్రహ్మచారి శ్రేష్ఠ. ఎందుకు ఈ మాట స్పెషల్గా వాడాడో తెలుసా, చాలామంది కలియుగంలో బ్రహ్మచారులు ఉండరు, అవివాహితులే ఉంటారట, పెళ్లి కాని వారు ఉంటారు, కానీ వారి బ్రహ్మచర్య విషయంలో అనుమానము అని భవిష్య పురాణం చెప్పింది. అందువల్ల నిజమైన బ్రహ్మచారుల్లో నువ్వేనయ్యా, అస్ఖలిత బ్రహ్మచారివి అని చెప్పాడు వారి నాయన. ఎంత లోతుగా ఆలోచించి వేస్తారో పదం చూడండి వాళ్ళు. నూటికి నూరు పళ్ళు శ్రీకృష్ణుడే అస్ఖలిత బ్రహ్మచారి, ఆయనకి ఏ భార్యా సంఘం ఏమీ లేదు, ఇంచేత సమస్త జీవుల్లో జీవాత్మ ఆయన కనుక. అటువంటి బ్రహ్మచారి సత్తమా, లే నీ వడిగిన కోరిక తప్పక తీరుస్తాను, మారు మాట్లాడకుండా నీ పాదాలు ఇక్కడ పెట్టు, కడగని ఇంకెందుకు ఆలస్యం, మన ఇద్దరికి వదిలిపోతుంది గొడవ, రిజిస్ట్రేషన్ చేసేస్తాను నీకు ఇచ్చేస్తాను, ఇంక మళ్ళీ రేపొద్దు నేను జరుగుతున్నాను అవసరం అనగానే ఈయన కాలు చాచాడు. అది కాలా, కాలు కాదు ఏమిటి మరి, కాలు కాదంటే ఇంకేదో బండరాయి అనుకోకండి, అది మామూలు పాదం కాదు, మిగతా వాళ్ళు పనికిమాల పాదాలు, పగుళ్ళు పాదాలు. అది శ్రీచక్రం, అద్భుతమైన శంఖం చక్రం మొదలైన చిహ్నాలు కలిగిన శుభప్రదమైన పాదం. పైగా ఆ పాదం మామూలు పాదం కాదు. బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమును కలిత ఆనమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమును నళినామోదము రత్ననూపురిత నానావేదమును పాదమును. బలిచక్రవర్తి తన రెండు చేతులతో ఆయన కాళ్లు పుచ్చుకుని కడగడానికి ముందుకు తీసుకున్నాడు. ఆ పాదం ఎటువంటిది, యోగులు దేవతలు నిరంతరం తమ హృదయంలో ప్రార్థిస్తారట ఆ పాదాన్ని. ఆ పాదం తమ గుండెల్లో పెట్టుకుని ఆహా నారాయణ నీ పాదం మా హృదయంలో ఉండాలి అని ప్రార్థిస్తే ప్రార్థించగానే వాళ్ళకి ఐశ్వర్యం ఇస్తాడు ఆయన. ఆ ఐశ్వర్యం ఇచ్చే పాదం అది. ఇంకా కస్తూరి తిలకం పెట్టుకుంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏం పెట్టుకుంటుంది, కస్తూరి తిలకం. ఆవిడ ఎక్కడ పెట్టుకుంటుంది కస్తూరి తిలకం, నుదుట పెట్టుకుంటుంది. ఆ కస్తూరి తిలకం ప్రస్తుతం స్వామివారి పాదానికి ఉంది అంటాడు. అంటే ఏమిటి, లక్ష్మీదేవికి బొట్టు పెట్టుకోగానే స్వామి అని తలకాయ పెట్టుకెళ్ళి ఆయన పాదాల మీద నమస్కారం చేసింది. నమస్కారం చేయగానే ఈ బొట్టు ఏమైంది అనమాట, ఆ పాదానికి తగిలిందిట. అప్పుడు ఆయన పాదాలకి ఆ లక్ష్మీదేవి యొక్క కస్తూరి తిలకం అంటుకుపోయిందిట. కలిత ఆనమ్ర రమా లలామ పదవీ కస్తూరిక శాదమున్. అది వినయముగా నమస్కరిస్తున్న లక్ష్మీదేవి యొక్క నుదుట ఉండేటటువంటి కస్తూరికతో కలిసిన పాదం, అది ముద్ర కలిగిన పాదం. లక్ష్మీదేవి యొక్క కుంకుమ బుట్ట ఆ పాదానికి తగిలిందంటే ఇంకా ఆ పాదం గుండెల్లో పెట్టుకుంటే వాడికి ఐశ్వర్యం రాకేమొస్తుంది, ఆ పాదం గుండెల్లో పెట్టుకు పూజిస్తే. నళినామోదము, నళినామోదం, తామర పువ్వు సంతోషిస్తుంది ఆ పాదాన్ని చూస్తే. తామర పువ్వు ఎప్పుడు సంతోషిస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, అంచేత తామర పువ్వు ఓహో నా సాటి తామర పువ్వు అని ఆనందిస్తుంది. అంటే ఈయన పాదం ఎలా ఉందన్నమాట, తామర పువ్వులో ఉంది. ఆయన పాదమే తామర పువ్వు అనుకుని మా సాటి కులస్థుడు వచ్చాడని తామర పువ్వు కూడా ఆనందిస్తుందట. ఇంకా నానా వేదాలు, వేదాలన్నీ ఆయన కాళ్ళకి రత్న నూపురితములుగా చేయబడే, అంటే రత్నాలతో తయారు చేయబడిన నూపురాలు కూర్చున్నాయి పాదాలకి. ఆ పాదాలకి మామూలుగా ప్రతివాడికి గజ్జలు ఉంటాయి, పాదాలకి గజ్జలు లేని స్త్రీకి నమస్కరిస్తే దోషం అన్నారు. అలాగని ఇప్పుడు రేపు పొద్దున్నే ఇంటికి వెళ్ళి బంగారంతో చేయమంటే ఆయన గిలగిల్లాడిపోతాడు, వెండితో చేయించుకుని ప్రస్తుతానికి ఆయన ప్రాణం తీయకండి. ఏదో ఒక గజ్జలు పెట్టుకోవాలట కాలికి, మొత్తైదు అయితే. అలా ఈవిడ ఈయన కూడా కాలికి పెట్టుకున్నాడు గజ్జలు. పూర్వం పురుషులు కూడా పెట్టుకునేవారు, ఇస్తే నేను పెట్టుకుంటాను బంగారంతో చేసిస్తే, ఇవ్వకపోతే పెట్టుకోలేదు కానీ. ఇంతకీ వేదములే పాదాలకు రత్నాలతో తయారు చేసిన నూపురాలుగా పెట్టేసుకున్నాడు ఆయన. వేదం ఆయన పాదానికి నూపురం అయిపోయిందట, గజ్జి అయిపోయిందట. ఇంకా సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణ మఖిల నిగమాంత అలంకరణము భవ సంహరణము హరిచరణము నేత కడిగిన సురోత్తముడు. దేవతల్ని ఉద్ధరిస్తుంది ఆ పాదం, నిత్యం ఐశ్వర్యం ఇస్తుంది, సమస్త వేదాలు ఆయనకు అలంకారాలు ఆ పాదానికి. పుట్టుకని నాశనం చేస్తుంది, పుట్టుక లేకపోతే మనకు మోక్షం వచ్చినట్టే. అటువంటి హరిచరణం ఆ పాదం కడిగాడు ఆయన, నీటితో కడిగాడు. ఈ విధంగా కాళ్ళు కడిగి అమ్మారు ఆయన ఆ నీళ్ళు ఏం చేసేట, నెత్తిమీద చల్లుకున్నట్ట. అత్యద్భుతం అది, ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకున్నాడు. సహజంగా గురువు గారి కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకుంటేనే ఆకాశంలో నేల మీదకి పడని గంగాజలం చల్లుకున్నంత పుణ్యం అన్నారు. ఈయన మామూలు గురుగా త్రిజగద్గురు వచ్చే పడ్డాడు అక్కడ, మరి ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకున్నాడు. ఇక రాజుగారికి పుణ్యం పుచ్చిపోయింది బాగా అంతే. అలా అయ్యి ఆ తర్వాత ఏమన్నట్ట, విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాదధరణీం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం మనిధార పోసే భువనం బాశ్చర్యము బందగ. విప్రాయ, ఈ విప్రుడి కోసం నేను దానం చేస్తున్నా, ఓ బ్రాహ్మణోత్తమ నీ కోసం దానం చేస్తున్నా, నువ్వు ఎటువంటి వాడివి? ప్రకట వ్రతాయ, ప్రకటింపబడిన వ్రతం కలవాడివి. ఆయన నిత్యం వ్రతాచరణ చేస్తాడు. కొంతమంది వ్రతం చేస్తారు, ఆ వ్రతంలో ఏ నిష్ట నియమం ఉండదు. నిత్యం అత్యద్భుతమైన వ్రతాలతో నీ జీవితం ధన్యం చేసుకున్నవాడివి. భవతే నీకోసం, ఎటువంటి నీకోసం? విష్ణుస్వరూపాయ, ఎవరికన్నా దానం చేసేటప్పుడు విష్ణుస్వరూపుడవైన నీకు దానం చేస్తున్నాను అనాలి. ఈయన విష్ణుస్వరూపుడవైన ఓ బ్రాహ్మణ నీకు దానం చేస్తున్నాను అన్నాడు, కానీ నిజానికి విష్ణువుకి ఇచ్చాడు ఆయన. మహర్జాతకం అంటే అలా ఉండాలి. వేద ప్రామాణ్య నిధే, పైగా వేదం తెలియని వాడికి పురాణం తెలియని వాడికి దబ్బిస్తే ఇచ్చినా ఇవ్వనట్టే అని శాస్త్రం. అందుకని ఇక్కడ స్పెషల్గా ఏమన్నాడు, ఒకవేళ అవతలవాడికి తెలియకపోయినా తెలియాలి కాబట్టి వేద ప్రామాణ్య నిధి, నీకు వేదమే ప్రమాణంగా కలిగిన నీకు దానం చేస్తున్నా. ఎంత? త్రిపాద ధరణీం, మూడడుగుల ధరణీం, ధరణిని భూమిని. దాస్యామి, దాస్యామి అంటే ఇస్తున్నాను. అంచు, ఇంతవరకు సంస్కృతం చెప్పేశాడు, ఇక్కడ నుంచి అనుచు అని ఓ తెలుగు మాట వారేశారు అనమాట. క్రియాక్షిప్రుండి, మహావేగంగా పనిచేసేయాలిక, అందుకని ముందు పూజించాలి. దానం చేయాలంటే చెయ్యి చాచి పువ్వులతో వాటితో పూజించాడు. ఆ తర్వాత చేతిలో నీరు పోయాలి కదా, దానధార పోయేది మరి, చేతిలో మూడు అడుగులు ఇస్తున్నాను సుమా అని దానధార పోస్తున్నాడు. ఈ విధంగా నీళ్లు పోయడానికి దా చెయ్యి పట్టు అన్నాడు. ఆయన చెయ్యి పట్టాడు, ఈయన నీళ్లు పోయడానికి కమండలం తీశాడు. ఆవిడ నీళ్లు పోయాలి చేతిలో, ఈయన పోయాలి. భార్యామణి లేకపోతే దానంలో రవ్వంత లోపం ఉంటుంది కనుక, అంటే భార్య బతికుండగానే చెప్పేది, భార్య బ్రతుకుండగా ఆవిడ లేకుండా దానం చేస్తే ఒక్క రవ్వ తేడా వస్తుందట, అందుకని. లేకపోతే ఇబ్బంది లేదు. ఎంత అద్భుతమైన మంత్రం ఇది. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాద ధరణీం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగును చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం. ఈ ఆ దానం చేస్తున్నానే ఇది నీకోసం కాదు, బ్రహ్మ ప్రీతంగా చేస్తున్నాను, బ్రహ్మానందంగా చేస్తున్నాను. ఏడుస్తూ చేయట్లేదు, తీరా అనేశాను పొరపాటున, నలుగురిలో కమిట్ అయిపోయాననే దుఃఖంతో చేయటంలా ఆనందంగా చేస్తున్నాను అని ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రేతం మని ధారవోసి భువనము బాశ్చర్యము పొంద. లోకం ఆశ్చర్యపోయిందిట, నువ్వు నా నిజమైన మహానుభావుడివి, వీరుడివి, దానవీరుడివి. వద్దు 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 అంటే విన, వచ్చిన వాడు విష్ణు అని చెబుతున్నా గురువుగారు వినకుండా చేసావంటే నీకు హెడ్స్ ఆఫ్ అన్నారు వాళ్ళు. ఆ రోజులో హెడ్స్ ఆఫ్ లేదు, కిరీటాస్ ఆఫ్, కిరీటాలు ఉండేవి ఎత్తి మీద, అవి తీసి దండం పెట్టారు అంటారు బస దేవతలు. ఈలోపు గురువుగారికి పెచ్చండి శిష్యుడు, దిక్మాల గురువులు ఉన్నారే, ఈ శిష్యుడు తను తిట్టుకుంటాడని తెలిసిన, శిష్యుడిలో లోపం ఉందని తెలిసిన ప్రేమ పోదు. రాక్షస గురువులో కూడా ఈ బలి మీద ప్రేమ వల్లే అది చెప్పాడు ఆయన. దేవుడు మీద ఎంత భక్తి ఉందో శుక్రాచార్యుడికి స్వయాన చెల్లెలని చెప్పాం, లక్ష్మీదేవి సోదరి అంటే విష్ణుమూర్తి బావగారు, అయినా శిష్యుడి మీద ఉండే ప్రేమ వల్ల అబద్ధమాడమని చెప్పేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇందాక చెప్పించాడు కోపంతో, మళ్ళీ ఏంటిట ఇంత చెప్పించేశాను వెర్రి శిష్యుడిని, నీరు పోస్తుంటే నీరు పడకపోతే దానం చేసినట్టు కాదు, అందుకని ఆ కమండలంలోంచి నీరు వచ్చే చోట అడ్డం కొట్టేటెళ్ళి చివరి ప్రయత్నం వరకు చేశాడు. నేరధార పడగనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియుకావ్యునేత్రమటుకు శాగ్రంబున నడువ ఏక నేత్రుడై నతడు. అక్కడి నుంచి ఆ కమండల నుంచి నీరు పడే చోట ఓ చిన్న సూక్ష్మమైన పురుగ్గా దోమో చేమో ఏవో మారి అందులో దారి దాక్కున్నట్ట, దాక్కుని నీరు కింద పడకుండా అడ్డం కొట్టేశట. నీరు రాదు అన్నాడు, పడదు. స్వామివారి దగ్గర వెర్రి వేషాలు చూచారు వామనస్వామి. వరిని దొంపదగా శిష్యుడికి వద్దని అబద్ధం ఆడమన్నావు, వాడు ఆడలేదు కదా, ఇచ్చేస్తుంటే చెప్పించావు, చెప్పించిన వాడు రాకుండా మళ్ళీ శిష్య వాత్సల్యమా నీకు, నీ సంగతి తెలుస్తానని. ఆ పక్కనే ఒక దర్భ ఉందిట, మంచి పొదులుగా ఉండి దర్భ, చెయ్యి కూడా కోసుకుపోతుంది చూడండి, కావాలంటే ఇస్తాను కోసుకోవడానికి. అది పుచ్చుకున్న దర్భ పెట్టి కసిక్కిన పొడిచట అందులో, ఇలా పొడి చేసరికి అక్కడ సరిగ్గా ఉన్న కన్ను కాస్తాడు ఆమ్మంది. పాపం శిష్యుడి కోసం కన్ను పోగొట్టుకున్నాడు శిష్యుడు గురువుగారు వెర్రి గురువు. ఈ విధంగా ఏకనేత్రుడయ్యన అతడు ఒంటి కన్నువాడు అయిపోయాడు. అప్పటి నుంచి వాడు శుక్రాచార్యుడని ఎవరినైనా అన్నామంటే వాడు ఒంటి కన్నువాడు అని అర్థం, అంతకంటే ఏం లేదు. ఎన్ని చేసినా దానం ఆపలేకపోయాడు పాపం. అప్పుడు ఇంకా ఆగిపోయింది, బయటకు వచ్చాడు ఈయన, నీరు పడింది. ఆ పడుతున్న నీటి కోసం కింద ఏం చేశాడు ఈయన, దర్భతో పొడిచాడు కాబట్టి చేతిలో దర్భ ఉంది, ఆ దర్భ కింద పారేశాడు, మళ్ళీ చెయ్యి పెట్టాడు కింద. ఆ చెయ్యి చెయ్య ఆవు నెయ్యది. అమరారాతి కరాక్షతోజ్జిత పవిత్రాంభ కణశ్రేణికిన్ కమలాధీశ్వరుడొడ్డే ఖండిత దేవౌక స్వామి జిత్ మస్తమున్. ఆ చెయ్యి ఇలా చాచాడు ఆయన. దేవతలకు శత్రువైన బలిచక్రవర్తి కమండలంలోంచి దానం తీసుకొని చేతిలోకి నీరు పోస్తూ ఉంటే ఆ నీరు పుచ్చుకోవడానికి, పవిత్రమైనటువంటి నీరు పుచ్చుకోవడానికి చాచాడు లక్ష్మీవల్లభుడు చెయ్యి. ఆ చెయ్యి ఎటువంటిది, ఖండిత దేవౌక స్వామి జిత్ మస్తమట. దేవౌక అంటే దేవతలు అని అర్థం. దేవతలను జయించిన వాడు ఎవరు, జిత్ అంటే జయించిన వారు రాక్షసులు. ఆ రాక్షసుల తలకాయలు నరకడంలో స్పెషాలిటీ కల చెయ్యట, అంటే ఆ చేత్తో ఎప్పుడూ రాక్షసుల తలలు నరుకుతాడు. కమలాకర్షణ సుప్రశస్తము, తామర పువ్వులను ఆకర్షిస్తుంది అది, అంటే ఈ చెయ్యి కూడా తామర పువ్వులా ఎర్రగా ఉంటుంది. హరహస్తం కూడా పద్మం. రమాకాంత కచోపస్తమున్, లక్ష్మీదేవి కొప్పు మీద ఎప్పుడు చెయ్యిపిచ్చి నిమిరేటటువంటి చెయ్యటది. విమల శ్రీకుచ శాత చూచు కతటి విన్యస్తమున్ హస్తమున్, నిరంతర లక్ష్మీ వక్షోజముల మీద విన్యస్తమై ఆడుకునేటటువంటి ఆ పవిత్రమైన చెయ్యి అలా పెట్టాడు ఆయన. ఆ నీరు అందుకున్నాడు బలి వేసినటువంటి ధారని. ఆహా, వచ్చిన వాడు విష్ణు అని తెలుసు, వద్దని గురువు గారు చెప్పారని తెలుసు, కాలం అనుకూలంగా లేదని తెలుసు, దేశం అనుకూలంగా లేదని తెలుసు, అయినా సరే దానం చేశాడు బలి. మహీ వదాన్యుడొకడు మరియు కలడే, ఇంకా బలి చక్రవర్తి బలి మహిని దానం చేశాడు, ఈ భూమండలంలో అటువంటి దాత లేడుగాక లేడుగాక. అప్పుడు విష్ణుమూర్తి ఆ ధార తీసుకుంటూ అన్నట్ట, వెర్రివాడా, భూమి దానం ఇస్తూ తర్వాత ఏడుస్తావేమో, క్షితిదానమిచ్చున్న తడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపు దురలమి. భూమిని దానమిచ్చేవాడు ఆనందంగా దాన్ని పుచ్చుకునేవాడు అదిట. క్షితిదానమిచ్చునతడును, భూమి దానమిచ్చేవాడు, అతికాంక్ష పరిగ్రహించునతడును, ఆనందంతో పుచ్చుకోవాలి. తీరా దిక్కుమాలాడు ఇంతే ఇచ్చాడని ఏడుస్తూ కాకుండా ఆనందంగా పుచ్చుకోవాలి. అలా పుచ్చుకునేవాడు ఇద్దరు కూడా దురితచ్యుతులై పాపాలు విడిచిపెట్టి శతవర్షంబులు 100 దివ్య సంవత్సరాల కాలం శతమఖ లోకమున్న క్రీడ సలుపుదు రెలమిన్ ఇంద్రలోక సుఖాలు అనుభవిస్తారు. కాబట్టే ఈయనకు వచ్చే జన్మలో ఇంద్రుడు ఇంద్రయోగం పట్టిందిట. 100 దివ్య సంవత్సరాల కాలం లెక్క కడితే మన ప్రకారం అయితే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక మహాయుగం 43,20,000. ఇటువంటివి 4 అయితే ఒక మహాయుగం అన్నారు. అటువంటి కాలం 100 దివ్య సంవత్సరాలు అంటే అంతకాలం సుఖంగా ఉంటారట, స్వర్గం నుంచి భ్రష్టులు గారట. అది భూదానం ఫలితం. అట్లు కావున ఏ దానంబును భూమి దానంబునకు సదృశంబు కానేరదు, కావున వసుంధరా దానం విచ్చితి ఉభయ లోకంబులం కీర్తి సుకృతంబులు వడయుమని పలికి అమ్మాయావటుండిట్లనియే. అందువల్లే ఏ దానం భూదానానికి సాటి రాదు. కాబట్టే భూదానం నువ్విచ్చావు, నే పుచ్చుకున్నా, ఈ లోకంలో ఆ లోకంలో కూడా కీర్తి పొందవయ్యా అని ఆ మాయా బ్రహ్మచారి గారు, విష్ణుమూర్తి గారు ఇదేమిటి అని అడగకుండా దానధార చేసేసావు. నాకిదే ఇది ఇచ్చుట ముజ్జగం బులిచ్చుట మాకు, ఇది నాకు ఇవ్వడం 3 లోకాలు ఇచ్చినట్టే అన్నట్టే, ఇచ్చినట్టే అంటే ఇచ్చేసినట్టే అని పలగ్గానే ఆశ్చర్యపడి ఇన్ని ఉపనిషత్తులు ఇన్ని వేదాలు చెప్పేస్తున్నాడు. ఈ భూదానం గురించి ఎక్కడ చెప్పారు? ఋగ్వేదంలో చెప్పారు. అది చెప్పాలంటే వచ్చిన పుట్టాడు ఎంత కట్టాడు అయి ఉండాలి. అందుకని పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులు ఇట్టి పొట్టి ఒడుగు పొట్టనున్న వెళ్ళ భూమిలు నవ్వి ఎలమి ధర నిదానమిచ్చినప్పుడు. పుట్టి నేర్చుకున్నాడా? పుట్టని క్రితమే వచ్చేవాడికి అయ్యి బాబోయ్ ఎన్ని చిట్టి చిట్టి బుద్ధులు, ఈ పొట్టివాడి పొట్ట నిండా విద్యలే, అది పొట్ట కాదు విద్యల పొట్ట అని ఆనందపడిపోయి ఎన్నెన్ని సూక్త్రాలు ఎన్నెన్ని పురాణాలు జ్ఞానం చెప్పేస్తున్నాడు అని ఆనందించి ఆ దానం చేసేశాడు. ఈ బలి చేసిన దానానికి బలి 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 అంటూ దిక్కులన్నీ కలకలరవం చేసి శభాష్ శభాష్ అని మారుమోగాయి. దేవతలంతా వచ్చి పడిపోయారు. గరుత్మంతుడు వచ్చాడు, గరుత్మంతుడి కొడుకు వచ్చాడు, విశ్వక్సేనుడు వచ్చాడు, వైకుంఠంలో ఉండేవాడు అందరూ వచ్చారట ఇక మందరాజ్యం అని. వాళ్ళు వచ్చి వాళ్ళు పుష్పవర్షం కురిపించారట, వాళ్ళు డప్పు వాయించి ఆ బలి చక్రవర్తిని తెగ పొగిడారట. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతా హిపతులు పొగడి రతని పెంపు పుష్ప వర్షంబులు కురిసె దేవ తూర్య కోటి మరసే. గ్రహాలు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, పక్షులు, దేవతలు, నాగులు ఒకరేమిటి, అందరూ తెగపొగిడారు. దేవతలైతే పుష్పవర్షం తట్టల కొద్దీ కురిపించారు. దేవతలు దుందుబులు కూడా అమ్రోగించారు. ఈ విధంగా దానధార పుచ్చుకోగానే ఒక్కసారి విజృంభించేశాడు ఆయన. చేతిలో గర్వాటిపైనంత సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయి అంత 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 అలా పెరిగిపోయాడు. ఒకసారి సెకండ్ల మీద పెరిగిపోయాడు ఏకంగా. ఇంతింతై వటుడెంతయ్యి మరియుతానింతై నభో వీధిపైనంతై ఆకాశం పైకి వెళ్ళిపోయాడు. తోయద మండలాగ్రమున కల్లంతై మేఘమండలం దాటిపోయాడు. ప్రభారాశి పైనంతై చంద్రుణ్ణి దాటిపోయాడు. చంద్రునకంతయ్యి సూర్యుణ్ణి చంద్రుణ్ణి వరసపెట్టి దాటిపోతున్నాడు. ధ్రువుని పైనంతై ధ్రువుణ్ణి దాటాడు, ధ్రువ నక్షత్రం కూడా. మహర్వాటిపైనంతే మహర్లోకం దాటాడు. మనకి చెప్పారు ఊర్ధలోకాల్లో భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయి. భూమి పైన 7, భూమి కింద 6, ఇలా వెళ్ళిపోయాడు పైకి. చివరికి చిట్ట చివరి సత్య పదోన్నతుండగుతూ సత్యలోకం అంటే బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయాడు. బ్రహ్మాండ అంత సంవర్ధి ఇలా పెరిగాడు, ఇలా అడ్డంగా పెరిగాడు, నిలువుగా పెరిగిపోయాడు. మొత్తం 4 దిక్కుల వరకు అడ్డంగా శరీరం పొట్టతో వేపుతో వ్యాపిస్తోంది. చేతులను కాళ్ళేమో పైకి వెళ్ళిపో కిందకి వెళ్ళిపోతున్నాయి, తలకాయ పైకి వెళ్ళిపోతుంది. అలా ఆయన ఎంత పెరిగట్ట, అత్యద్భుతమైన వర్ణన ఇది. ఇదొక దృశ్య చిత్రీకరణ, పిక్చరైజేషన్ అంటారు దీన్ని. రవిబింబంపుపమింప పాత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపురప్రవరం వై పదపీఠమై వటుడుత బ్రహ్మాండమున్ నిండుతో. ఈయనని పోల్చాలి. ఎలా పెరిగాడో చెప్పాలి. పెరిగాడు ఎలా పెరిగాడో చెప్పాలంటే మనం ఏం చేస్తాం, గోడ మీద 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు చొప్పున స్కేల్ వేసేసి
ఏడాది ఏడాది వాడిని పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ తలకాయ పెడతాం. ఆ ఈ ఏడాది ఇక్కడికి వచ్చాడు కాబట్టి 3 అడుగులు, తర్వాత 4 అడుగులు అని లెక్కేస్తాం. ఈయనని సూర్యబింబంతో పోల్చారు. వామనుడు పొట్టిగా ఉన్నాడు ముందు, అప్పుడు సూర్యబింబం ఆయన నెత్తి మీద ఉంది ఆకాశంలో. ఆకాశం మీద ఉన్న సూర్యబింబం ఈయనకి గొడుగులో ఉన్నట్టు ముందు. స్వామివారు పెరిగాడు, పెరిగితే సూర్యుడు నెత్తి మీద ఉన్నవాడు కాస్తే ఏమయ్యట, నెత్తికి సరిగ్గా తగిలేశాడు. శిరోరత్నమై నెత్తి మీద పెట్టుకునే రత్నంలా తయారట. పూర్వం నెత్తి మీద కూడా మణి పెట్టేవారు చూడమణి అని, శిరోరత్నంలా ఉన్నట్ట. ఈయన ఇంకా పెరిగాడు, ఆ సూర్యుడు కాస్త శిరోరత్నం కాస్త చెవి దగ్గరికి వచ్చాట. చెవికి కూడా ఏం పెట్టుకుంటాం, కుండలాలు పెట్టుకుంటారు, పోగులు పెట్టుకుంటారు, ఇస్తే ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ శ్రవణాలంకారంగా తయారయ్యాట కుండలాలుగా. ఇంకా స్వామి పెరిగాడు, అప్పుడు సూర్యుడు ఏమైపోయాడు, కంఠం దగ్గరికి వచ్చేశాడు. గళాభరణమై మెడలో పెట్టుకునే హారం, నెక్లెస్ అంటే అదే, కంఠాభరణం అయ్యాడు. స్వామి ఇంకా పెరిగాడు, కేయూరమై భుజానికి పెట్టుకునే కీర్తి భుజకీర్తి అంటారు. ఈ భుజాలకి ఇలా వంకీలని ఉంటాయి ఇక్కడ, అది కింద మారిపోయాట. ఇంకా పెరిగాడు స్వామి, చేతి దగ్గరికి వచ్చాడు, చేతికి కంకణాలు ఉంటాయా, కంకణం కింద కనపడ్డాడు. స్వామి ఇంకా పెరిగాడు, సూర్యుడు ఎక్కడికి వచ్చాడు బట్టు నడుము దగ్గరికి వచ్చాడు. నడువుకి వడ్డాణం, వడ్డాణానికి గంటలు ఉంటాయి, ఆ గంటలా తయారయ్యాట ఏకంగా సూర్యుడు. అంత సూర్యుడు బతుకు చివరికింత గంట అయిపోయాట. ఇంకా పెరిగాడు ఈయన, కాళ్ళకి గజ్జి కింద అయిపోయాడు. అంటే స్వామివారు అలా పెరిగిపోయేసరికి చంద్రుడు ఈయన కాళ్ళ దగ్గరకు వచ్చాడు ఏకంగాను, నూపుర ప్రవరం. ఇంకా పెరిగిపోయాడు స్వామి, నేను పెరగలేక ఇలాగే కూర్చుని లేస్తున్నాను ఎంత కూర్చీలోంచి. ఆయన అలా పెరిగిపోయేసరికి కాలి కింద పెట్టుకునే పీఠం, ఎప్పుడైనా చూసారా మీరు కాలి కింద కూడా పూర్వం పెద్దలకి పీఠాలు ఉండేవి, ఆ కాలి కింద పెట్టుకునే పీటలా తయారయ్యాట చివరికి సూర్యుడు. అంత పెరిగిపోయాడు ఏకంగా. సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఇలా మారిపోతున్నాడంటే పెరిగింది ఎవరు, స్వామి పెరిగిపోయాడు. ఈ విధంగా కృష్ణుడు గుణత్రయాత్మకమైన విశ్వరూపం ధరించాడు. నభం, దివం, భువనం, దిశలు, సముద్రాలు, జలచరాలు, అఖిల భూతాలు, తానే ఏకభవించి క్రమక్రమంగా భూలోకానికి పొడవయ్యాడు. భువర్లోకం అతిక్రమించాడు, సువర్లోకం తడమాడు, బహర్లోకం దాటాడు, జనోలోకం మీదయ్యాడు, తపోలోకం మృచ్చిల్లాడు. ఈ విధంగా సత్యలోకానికంటే ఔన్నత్యం వహించాడు. కింద నుంచి పాతాళానికి వెళ్ళిపోతున్న పాదాలు చరణాలు వరసగా అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలన్నీ దాటి అధోలోకాల కిందకి వెళ్లిపోతే ఈయన పొట్టంతా సముద్రాలు కనపడుతున్నాయి. శిరస్సు మీద నక్షత్రాలు, గ్రహాలు, చొక్కలు, తలపువ్వుల కింద కనపడుతున్నాయి. కాళ్ల కింద పీఠమైపోయి భూమండలాదులన్నీ విచిత్రంగా కనపడుతున్నాయి. చరాచర జగత్తంతా విశ్వరూపుడైన విష్ణువులో వ్యాపించి ఉండడం వల్ల చెట్లు వెంట్రుకలుగా, జలమేమో చెమటగా, మొత్తం సముద్రాదులు, ఈ సమస్తమైన ప్రాణులన్నీ శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాణి కనపడుతున్నదట. ఇంత ఆశ్చర్యంగా స్థావర జంగమాదులు, ప్రపంచ పాషాణ శిలాదులు, పంచభూతాలు ఆక్రమించి విక్రమించి త్రివిక్రమ స్ఫురణ వహించాడు, మించాడు ఆ మహాత్ముడైన పాంచజన్యధారి శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణు పరమాత్మ. ఒక పాదంబున భూమి గప్పి, పాదం అలా పైకి తీసుకెడుతున్నాడు, ఓ పాదం కింద పెట్టాడు, మరో కాలు అలా పైకి అన్ని లోకాలు దాటేసి బ్రహ్మాండ కటాహం దాటి పైకి పెట్టేశాడు. ఈ కాలుతో కింద, రెండో కాలు పైన పెట్టాడు. ఓన్లీ 2 ఫీట్, దీంతో మొత్తం ప్రపంచం అంతా అయిపోయింది. దానికి ఇక్కడో కాలు అక్కడో కాలు పెట్టి ఆయన దాచాడు. అప్పుడు ఎంత ఆశ్చర్యం ఉందంటే, ఒక కాలు కింద ఉంది, ఒక కాలు ఆకాశం మీద ఉంది, ఒక కాలు కింద, ఎడమ కాలు కింద భూమి ఉంది, కుడికాలి పైన ఆకాశం ఉంది. కుడికాలిలా పైకి ఎత్తాడుగా మరి, అంచేత పైన ఉన్నది ఆకాశం, ఈ ఎడమకాలి కింద ఉంది భూమి. ఈ కాళ్ళు ఎలా ఉంటాయని చెప్పాం, విష్ణు కాళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి. ఈ తామర పువ్వుల్లో ఉండి ఈ కాళ్ళల్లో తమాషా జరిగిందట. పెద్ద కాలు అలా పెంచేసి తామర పువ్వు లాంటి కాలు కింద భూమి మీద పెట్టగానే ఇంత భూమి ఆ కాలికి ఇంత అతుక్కుపోయి తామర పువ్వు కంటుకున్న బురదలో ఉందట. ఆయన కాలు తామర పువ్వులో ఉందట, భూమి దానికింత బురద అంటుకున్నట్టుందిట. అంటే ఈ భూమి దాని బతికి ఎంతైందో చూడండి. ఒక పదంబు క్రింద ఉర్వి పద్మము నంటి కొనిన పంకలవము కొమరు మిగిలే, ఒక కాలి కింద ఈ భూమి అణిగిపోయి ఇంత బురద తామర పువ్వు కంటుకున్న బురదలో ఉంది. మీరు ఎప్పుడు తామర పువ్వు మీద ఇంత బురద అంటిస్తే ఎలా ఉంటుందో చూడండి ఆ దృశ్యం. మరి ఈ కాలు పైకెత్తాడుగా, రెండో కాలు, ఈ పైకెత్తిన కుడికాలు పైన ఉన్నది ఆకాశం, అంత ఆకాశం కూడా ఈ కాలి మీద ఏమైపోయిందిట, తామర పువ్వు మీద తుమ్మెదలు వాలతాయి, నల్లని తుమ్మెద వాలిందా అన్నట్టుగా ఆకాశం చిన్న తుమ్మెద కింద కనపడుతోంది ఈ తామర పువ్వు లాంటి కాలి ముందు. ఈ కాలి ఎంత ఉంది, ఆకాశం బతికి ఎంత అయింది, ఆకాశమేమో తామర పువ్వు మీద తుమ్మెదలా ఉంటే ఈ కాలి కిందేమో భూమి బురద కింద ఉన్నది. ఇది అద్భుతమైన దృశ్యం. అది చూచారు దేవతలు, వాళ్ళకి ఆ దివ్య దృష్టి ఉంది, మనం చూస్తే చస్తాం. ఈ విధంగా దాటిపోతే చివరికి పరిస్థితి ఏమిటో తెలుసా, ఈ కాలు పైకెళ్ళిపోతున్న కాలు వల్ల నక్షత్రాలు చంద్రుడు సూర్యుడి కాంతి కిందకి రాక భూమి మీద కటిక చీకటి పట్టపగలు వచ్చేసిందిట. మరి పట్టపగలు కటిక చీకటి అయిపోతే కళ్ళు కనపడని ఈ జనాలంతా ఏమైపోవాలి? శ్రీ మహావిష్ణువు కాలికుండే నూపురాల కాంతి వల్ల ఒకేసారి మళ్ళీ 1000 సూర్యుడు ఉదయించినట్టు అయిపోయిందిట. అంత కాంతి వచ్చిందిట, పోయింది కాంతి కానీ పెద్ద కాంతి వచ్చింది, జనరేటర్ పోయి అసలు కరెంట్ వచ్చినట్టు అయింది. అప్పుడు చూచాడు బ్రహ్మదేవుడు, చాలా కాలం అయిపోయింది, నేను ఎక్కడో సత్యలోకంలో తామర పూలో కూర్చున్నాను, నా సత్యలోకంలో కూర్చుండడం వల్ల నా పుట్టింటికి వెళ్ళలేదు. సాధారణంగా ఆడవాళ్ళకి పుట్టింటికి భర్త అప్పుడప్పుడు పంపించకపోతే మహాబాధ వస్తుంది, దిక్కుమాలాడని తిట్టుకుంటారు లోపల పైకి తిట్టకపోయినా. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మదేవుడికి కూడా బాధగా ఉంది లోపల. ఇప్పుడు ఆయనకి ఏమైంది, శ్రీ మహావిష్ణువు అలా శరీరం పెట్టడం వల్ల సత్యలోకం వరకు పాదం దాటి వెళ్ళిపోవడం వల్ల ఈ నాభి కనపడింది ఆయనకి. బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మకి ఎవరి నాభి కనపడింది? విష్ణువు యొక్క బొడ్డు కనపడింది. తన పుట్టిల్లిదే పొమ్మటంచు, ఓహో నా పుట్టింటికి నేను వెళ్లకుండా నా పుట్టిల్లే నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేసిందని ఆనందపడిపోయాడు ఆయన. అజుడు తన్నాభి పంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదం చూచి, ఆ పుట్టిల్లు చూసి ఆనందపడిపోయి అంతకాలానికి వెళ్ళాను పుట్టింటికి, పుట్టింటికి వెళ్ళి అక్కడ ఆనందంగా కాసేపు పడుకోవాలని ఎవరికి ఉండదు అని కాసేపు డాన్స్ ఆడట నటించి అన్నారు. ఆనందం వస్తే ఎంత గొప్ప వాడని నృత్యం చేస్తాడు, వాడికి తన మర్చిపోతాడు, స్థాయి మర్చిపోతాడు. నేను బ్రహ్మదేవుడినా, నేను సహస్రవధాన్ని అని ఆలోచించాడు. ఆనందంతో ఎగిరి గంతులు అయ్యిపోతే వాడు బతుకే కాదన్నారు. అందుకని బ్రహ్మంతటి వాడు తదింధీంతనని డాన్స్ ఆడాడు. ఆ డాన్స్ చూసి అప్సరసలు నృత్యం నేర్చుకున్నారు. అప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు, ఈ పాదం పైకొస్తోంది కదా విష్ణు పాదం, ఇంత గొప్ప పాదం పైకొస్తుంటే కడగపోతే నా బ్రతుకు అందరూ రేపు నన్ను కడిగేస్తారు అనుకుని వెంటనే కమండలం తెచ్చుకొచ్చి ఆ కమండలం దాని మీద కడిగేట నీళ్లు వసి, ఆ నీళ్లు ఆకాశంలో గంగానదిగా ప్రవహించిందిట, దేవనది అన్నారు దానిని. ఆ విధంగా కడిగాడు. అప్పుడు బ్రహ్మ కడిగిన పాదం అన్నారు సంస్కృతంలో. బ్రహ్మార్చిత పాద పద్మం అని ఉంటే అన్నమయ్య గారు ఇంకొంచెం తెలుగు అత్త తెలుగు చేసేదాన్ని చక్కగా బ్రహ్మ కడిగిన పాదం అన్నాడు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతా నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతా నీ పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలితల మోపిన పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలితల మోపిన పాదము. అది దాని గొప్పతనం, మిగతావన్నీ మనకు అక్కర్లా. భూమిని కొలిచేసింది అది మొత్తం. మామూలు వాడైతే 4 అడుగులను 10 సార్లు నడవాలి, ఈయన వెళ్లేసరికి కొలతగా సరిపోలేదు, అది మొత్తం పాదంతో ఆక్రమించి కొలిచేశాడు ఆయన. అలాంటి పాదం ఒకటి ఉంటే ఈ దానం చేసేవాళ్ళు ఎగిరిపోతారు. మళ్ళీ బలి యొక్క నెత్తి మీద మోపినది, ఈ కలి యొక్క పాపాలన్నీ ధ్వంసం చేసేది అది. అటువంటి పాదం ఆ పైకి వెళ్ళింది. ఆ దేవతలంతా పైనుంచి అక్షతలు జల్లారు. ఓ కరుణాంబునిధి త్రివిక్రమ వామన పురుషోత్తమ హృషీకేశ నారాయణ దామోదర ప్రజమున సంకర్షణ నిరుద్ధాది నామాలతో ఆ పరమాత్ముడి పైన పుష్పవర్షం కురిపించి కురిపించి మురిసిపోయారు. అన్ని జగములు తానయ్యున్న జగన్నాథుడు పొట్టివాడి రూపంలో రావడం ఆశ్చర్యమా, వచ్చి 3 అడుగులు అడిగి దానితో ప్రపంచమంతా మళ్లీ వ్యాపించడం ఆశ్చర్యమా? ఆయన ఎప్పుడు మాత్రం ప్రపంచంలో వ్యాపించలేడు గనక సర్వకాల సర్వావస్థలలో ప్రపంచమంతా వ్యాపించే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఒక నాటకం చూపించాడు ఆయన. ఈ విధంగా ఆక్రమించేసరికి రాక్షసులకు ఆగ్రహం కలిగింది. పొట్టాడు కదా అని మా రాజుగారు 3 అడుగులు ఇస్తే ఈ పొట్టాడు ఇంత లోకాన్ని చేపట్టాడు, వీడిని తిట్టండి కొట్టండి అని వాళ్ళు కత్తులు కటారులు పుచ్చుకొచ్చేసరికి ఈ ఉక్కు మిగిలిన రక్కసము ఒక ఉక్కడగించడం కోసం కుముద సునంద నంద జయంత విజయ ప్రబలోద్భవ కుముద కుముదాక్షతార్క్ష్యాదులు వైకుంఠలోకంలో ఉండే సేనాధిపతులు దండనాథులు వాళ్ళు కత్తులు కటారులు పుచ్చుకొచ్చి రాక్షసుల్ని చావుబాదేశారట. వాళ్ళు పారిపోతూ ఉంటే శుక్రశాపం గుర్తొచ్చినటువంటి బలిచక్రవర్తి, రాక్షసోత్తములారా రెండు పోరాడక కాలంబు కాదిది కలకమునకు, సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప, మనమోపుదుమే తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సరిది నిచ్చి.
విపరీతముగ చేయు వెల్పునే మందుము మన పాలి భాగ్యం భూమహిమగాక. వెర్రచి పలుమారు బారడి విష్ణు భటులు మిమ్ము కొలుచుట దైవం భూమేరగాదే. మనకు నెప్పుడు దైవంబు మంచిదగును, మనకు నెప్పుడు దైవంబు మంచిదగును, నాడు గెల్లుతుము పగవారి నేడు వలదు రాక్షసోత్తములార రెండు పోరాడక. ఓ రాక్షసులారా, వెనక్కి మరలండి, యుద్ధానికి వెళ్ళకండి, ఇది కలహానికి సమయం కాదు. సమస్త ప్రాణులకి సంపదలకు ఆపదలకు మూల కారణమైన దైవం మనల్ని వంచిస్తే మనం ఆయనతో యుద్ధానికి సరిపోతామా? ఒకప్పుడు మనకింత ఐశ్వర్యం ఇచ్చి మనకిన్ని వైభోగాలు ఇచ్చి దేవతల్ని నాశనం చేయడానికి మూల కారకుడు ఆయనే. అప్పుడు మన గొప్పతనం కాదు, ఇప్పుడు మనం ఇలా అడిగిపోవడానికి ఆయనే కారణం. ఏమంటే కర్మలకు తగిన ఫలితాలు ఇస్తాడు కర్మాధీశ్వరుడైనటువంటి ఈశ్వరుడు ఆయన. ఇప్పుడు ఆ భాగ్య మహిమిదిలా మన యోగం ఇది. ఒకప్పుడు దేవతలు మన వల్ల చావు దెబ్బలు తిన్నారు, ఇప్పుడు మనం వారి వల్ల మోసపోయాం. ఎన్నోసార్లు మిమ్మల్ని చూస్తే వైకుంఠంలో భట్లు పారిపోయారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చావగొట్టగలుగుతున్నారు. ఇదే కాలమహిమ, దైవ మహిమ. మనకెప్పుడు దైవం అనుగ్రహం అవుతుందో అప్పుడు యుద్ధం చేద్దాం. శక్తి లేనప్పుడు, చోటు మంది కానప్పుడు, కాలం కలిసి రానప్పుడు ఎగరరాదు, అణిగి ఉండాలి. అణిగి అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకోవడమే జ్ఞానుల గొప్పతనం. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి తల వంచి అనుభవించేయటమే. మళ్ళీ ఎప్పుడు మనకి మంచి రోజులు వస్తాయో అప్పుడు విజృంభించాలి. అయ్యో కష్టం వచ్చింది కదా అని కృంగిపోయి కుమిలిపోతే వాడు నశించిపోతాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, ఆనందం వస్తే పొంగిపోవడం అజ్ఞానుల లక్షణం. ఈ అజ్ఞాన లక్షణం విడిచిపెట్టి హాయిగా వెనక్కి తగ్గండి. తగ్గితే గొప్ప, అది దానివల్ల ఏం చెడ్డరాదన్నాడు. అవసరం లేనప్పుడు, మనకి కుదరనప్పుడు, అవకాశం దొరకినప్పుడు తగ్గిపోమన్నారు. ఒక్కో చోట కడతాం, అక్కడ నన్ను పట్టించుకోరనుకోండి, మాట్లాడుకొచ్చేయటమే. ఇంక మళ్ళీ నన్ను ఎందుకు పట్టించుకోరంటే కుదరదు, ఎవరికైనా అంతే. కాలం సమయం కలిసి రావాలి. అదీ కాక శత్రువుల గొప్పతనం తెలుసుకోవాలి, సమయం చూసుకోవాలి. రాజు అన్నవాడు యుద్ధం చేయాలంటే ఇప్పుడు కాలం మంచిది కాదు, పాతాళానికి పొమ్మంటే వాళ్ళు పారిపోయారు. అప్పుడు విష్ణువు సైగ చేయగా గరుత్మంతుని కొడుకు అక్కడికి వచ్చాడు. వరుణ పాశంతో అతన్ని కట్టి పారేశాట. వరుణుడి దగ్గర కొన్ని పాశాలు ఉన్నాయి, తాళ్ళు, ఆ తాళ్ళు ఎట్టి కట్టేశాడు. బాహువులు చేతులు వెనక్కి విరిచి కట్టేస్తే, కాళ్ళు కట్టేస్తే శ్రీహరి కృపగాక. హరికృప ఇది అనుకున్నట్ట ఆయన. ఏం బాధపడలా, ఏమి చేయుదునని సందేహింపకబలి నిలిచిన రవ్వంత సందేహించలేదు. కానీ ఆయన కట్టేసరికి పాపం హాహారవ మెసగే దశ దిగంతములందు, దశ దిశలా హాహారవాలు చేశారట. అయ్యో 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 అన్నారట. భగవంతుడు కట్టినా ఈయన గొప్పవాడు కాబట్టి అందరూ ఏమన్నారు, అబ్బా ఎంత పొరపాటు జరిగింది అనుకున్నారట. భగవంతుడు ఎందుకు చేశాడో ఆయనకి తెలుసు. బలి చక్రవర్తి దానం చేసేటప్పుడు అహంకారం ఉంది, నేను కాబట్టి దానం చేస్తున్నాను. ఒక రజోగుణం, రజోగుణంతో దానం చేయకూడదు, భక్తితో దానం చేయాలి. వీరికి భక్తి కంటే రజోగుణం ఎక్కువ ఉందిట. అది ఆ రజోగుణం రవ్వంత ఉండడం వల్ల కట్టుబడ్డాడు. ఆ తొలగిస్తే కానీ భగవంతుడు వాడిని మోక్షం ఇవ్వడానికి లేదు. మరి భగవంతుడు ఎప్పుడు రవ్వంత తేడా చేయడు. ఆయన సంపద చెడిపోయింది, దైన్యం లేదు, కంపం లేదు, అలాగే వినయంగా ఉన్నాడు ఆయన తలకే వంచి. ఇంతలో మళ్ళీ దెబ్బే దెబ్బ అన్నట్టుగా స్వామివారు ఏమన్నాడు, ఏమయ్యో నువ్వు నాకు ఎన్ని అడుగులు ఇస్తానన్నావు, 3 అడుగులు. భూమి అంతా ఒక పాదానికి సరిపోయింది, ఇన్ని లోకాలు ఆక్రమిస్తే 2వ పాదానికి సరిపోలా, ఈ 2 అడుగులు ఇచ్చావు మరి 3 అడుగు ఏం చేయను, అబద్ధం ఆడితే నరకానికి పోతావు అన్నట్ట. పైగా ఇంకో మాట అన్నాడు, పెద్ద బెదిరించాడు, మామూలు మాట కాదు. ఉపనిషత్తులు శాస్త్రాలు ఏమన్నాయి, బ్రాహ్మణునికి ఇస్తానని ఇవ్వకపోతే వాడు సర్వనాశనం అయిపోతాట. బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమే. బ్రాహ్మణాధీనమైన వస్తువు ఇవ్వకుండా ఉండడానికి బ్రహ్మ వల్లే కాదు, నీ వల్ల అవుతుందా, ఇవ్వకపోయావా ఆజన్మాంతం ఘోర నరకం పాలైపోతావు జాగ్రత్త అన్నట్టు బెదిరించాడు. ఒక్కసారి వణికిపోయాడు ఈయన. సత్యం భంగం కారాదు, ఇవ్వడానికి ఏం లేదు, ఇక్కడ ఏం చేయను. 3 అడుగు పెట్టడానికి ఉపాయం ఉంటే ఊళ్ళోకి ఉంచమన్నారు, ఉపాయం లేనివాడిని ఏం చేయమన్నారు, ఊళ్ళోకి తరివేయమన్నారు. ఏమయ్యా సూనృతం బకాని సుడియదు నా జిహ్వా, నా నాలిక అసత్యం ఆడదు, ఎప్పుడు సత్యమే పలుకుతుంది. బొంకజాల అబద్ధమాడలేను సుమ, నాకు బొంకు లేదు, పొరపాటును కూడా నేను ఎప్పుడు అసత్యం ఆడలేదు.
నీ తృతీయ పదము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నీ మూడవ పాదం నెమ్మిన శిరమున సంతోషంతో నా నెత్తి మీద పెట్టు, ఇంతే. ఇదే నా నెత్తే నీకు మూడు అడుగు స్థానం ఇస్తున్నాను అన్నట్ట. నేను నరకానికి భయపడను, నువ్వు నరకం వస్తుందంటే భయపడను నేను. నువ్వు నన్ను బంధిస్తే బాధపడను, నా ఐశ్వర్యం పోతే బాధపడను, చెరసాల పాలైతే బాధపడను, కానీ బొంక వెర్రచినట్లు బొంకడానికి మాత్రం బాధపడతాను నేను. అసత్యం ఆడాలంటే నా ప్రాణం పోతుంది. అది కాక తల్లిదండ్రులు, అన్నదమ్ములు, సతులు, ఇల్లాండ్రు, బిడ్డలు, ఐశ్వర్యాలు, గేహాలు, మోహాలు సమస్తం ఎవడో ఆ భగవంతుట్ట నా దగ్గరకు వచ్చి పొట్టివాడి రూపంలో వచ్చి మోసగించి అడగడానికి వస్తే నేను మాత్రం మోసగిస్తానండి, నేను మోసగించను. పైగా నీవెందుకు నా దగ్గర ఈ ఐశ్వర్యం పుచ్చుకున్నావో నేను అరుగుదును. ఈ సంసారం మహాభయంకర బంధం. చెల్లియే మృత్యువు భార్య, ఇందులో మృత్యువట. దీని ఆడవాళ్ళు ఏమనాలి? చెలుడే మృత్యువు, మొగుడే మృత్యు అనుకోవాలి. చుట్టమే యముడు, ఇంటికి వచ్చే చుట్టం యముడు. అలాగే ఇంటికి వచ్చినాడు చుట్టవాళ్ళ గంటేమని కాదు. ఇక్కడ బంధుత్వం వ్యామోహంలో పడి మనం భగవంతుని మర్చిపోతే అప్పుడు ఆ చుట్టం యముడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ కలియుగంలో బంధుత్వం, ఆ ఇంటికి వస్తే వీడు ఎప్పుడు పోతాడు రా బాబు, వీడి దుంపదగ వీడికి ఇడ్డన్లు పెట్టాలి అని మంట. సంశయవార్థులే కింకరులు, యమకింకరులు అంటే ఎవరో కాదు, మన ఇంట్లో పనికి పెట్టుకున్న వాళ్ళే యమకింకరులు అట. ఇందులో ఒక రహస్యం కూడా ఉంది. వీళ్ళని పోషిస్తూ ఈ మెయింటైన్ చేయడం కోసం వీడి జీవితం అంతా డబ్బు సంపాదన మీద పడిపోతుంది. ఒక్కసారి ఒక స్టేటస్కి అలవాటు పడితే ఈ స్టేటస్ అలా నిలబెట్టుకోవడం కోసం పగలు రాత్రి డబ్బు సంపాదన తప్ప మరొకటి ఉండదు. అప్పుడు వీడికి ఏమవుతున్నది? చివరికి భగవంతుడు తలుచుకోడు, చచ్చాక అప్పుడు యమకింకరులు వస్తారు. కాబట్టి ఇంట్లో కేవలం స్టేటస్సే మెయింటైన్ చేసి భగవంతుడిని పట్టించుకోకపోతే వాడికి నరకం తప్పదు సుమా అని ఒక అర్థం. కొంతమంది సేవకులు ఇంట్లో చేరి ఆ గుట్టుమట్లు తెలుసుకుని టైము చూసి ఎత్తి మీద రెండు మొట్టి ఎత్తుకుపోతారు. అప్పుడు కూడా వాడు యమకింకరులే. మనం చూడటంలా గురువు గారి దగ్గర చేరతారు, చేరి ఏం చేస్తారు? ఆయన గారు తెమ్మన్నారని చెప్పి ఎవరి దగ్గర లక్ష పట్టుకుపోతుంటారు. మనం చూస్తున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్న ఏ మినిస్టర్ గారి దగ్గర చేరతారు. పాప ఆ మినిస్టర్ గారు నోట్లో వేలితో కొరగనంతటి అమాయకుడు, పొరపాటును అంతం పుచ్చుకోడు ఆయన. ఈ కూడా చేరిన వాడు ఏం చేస్తాడు? ఆయన తెమ్మన్నారని పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడు. ఆ మినిస్టర్ గారికి తెలిసేలోపు వీడు చేయవలసిన డ్యామేజ్ అంతా చేసేస్తాడు. ఇక మినిస్టర్ గారికి ఒళ్ళు మండి వీడిని తీసేసినా ఇంకేం పర్వాలేదు, అప్పటికి వీడు సంపాదించేస్తాడు, ఏం పర్వాలేదు, ఆయిగా తిరిగేస్తూ ఉంటాడు. ఆ రకమైన సంశయవార్థులు కెంకరులు అని ఇంత సుస్పష్టంగా చెప్పాడండి బలిచక్రవర్తి లక్షల సంవత్సరాల క్రితం. ఇది కృతయుగంలో జరిగింది, ఇప్పుడు ఇది కలియుగం. ఇప్పటి వరకు అదే సిచ్యుయేషన్ అన్నాడు ఆయన. అందువల్ల అధికారంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండి చేరదీసేవాడి క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకోకపోతే వాడి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. దీని ద్వారా ఎంత నీతి చెప్పాడో చూడండి బలి. సంశయవార్థులే కింకరుల్ శిలలంజేశనే బ్రహ్మ తన్ను దృఢమే జీవంబునో చల్లరే చలితంబౌట ఎరుంగరి కపట సంసారంబు నెక్కంబుగా దలచుల్ మూఢుడు సత్యదాన కరుణాధర్మాది నిర్ముక్తుడై. బ్రహ్మదేవుడు ఈ శరీరాన్ని రాతితో చేశాడో ఏమిటో, ఈ శరీరానికి స్పందన ఉండదు. లేకపోతే తన కళ్ళ ముందు ఎంతో మంది పోతూ ఉంటే కూడా నేను పోను ఉట్టిగట్టు ఊరేగుతానని వీడు ఇంకా భ్రమలో ఉంటాడు. ఈ సంసారంలో ఈ కపట సంసారం నిక్కము అనుకుంటాడు. ఈ కపటం ఇది సంసారం భయంకరమైనది. విజ్జుల్లత మెరుపుతీగ లాంటిది, మెరుపుతీగ అట్టే కనపడి మాయమైపోతుంది. వీడి శరీరం కూడా డామ్ అంటుంది. సత్యం దానం కరుణ ధర్మం ఇవి విడిచిపెట్టిన వాడి జీవితం వ్యర్థం. అంటే ఎవడికైనా ఏ స్థాయిలో ఉన్నా సత్యం దానం కరుణ ధర్మం ఈ నాలుగు ఉన్నాయా ఇక వాడు ఎప్పుడు నాశనం కాడు. అది నిత్యం భగవద్భక్తి ఉండాలండి. అది ఉంటే చాలండి వాడికి ఏం బెంగపెట్టుకోకరు. అది లేనివాడు ఐశ్వర్యం మాత్రం ఇబ్బంది అన్నారు. ఇంకా అద్భుతమైన వేదాంతం చెప్పారు. ఇలా చెప్పినందుకు, ఈ ఒక్కటి చెప్పినందుకు వ్యాసుడికి మీరు 1116 ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇవ్వలసినటువంటి పద్యాలు ఇవి. ఆ మహానుభావుడు వ్యాసుడు విష్ణు స్వరూపుడు కాబట్టి ఇంత గొప్ప విషయం మనకిచ్చాడు. ఆయన రుణం ఈ సృష్టిలో మీరు తీర్చుకోలేరు. వ్యాసుడి రుణం నా రుణం మీరు తీర్చుకోవడం అనేది మీ కళ్ళకి మీ వల్ల కాదు. ఇది సత్యం చెబుతున్నాను, మీరు ఏమనుకోండి, నాకేం బెంగలేదు. చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు తనువులు అస్థిరములు. తనువులు ఈ శరీరాలు అస్థిరం, అస్సలు ఉండవు, అధ్రువాలు ఇవి. తనువతి చంచలము, పైగా శరీరం పోవడం సరే చంచలంట. నిన్న ఉన్న ఓపిక వాళ్ళు ఉండట్లేదండి మీకు, పదేళ్ల క్రితం నేను పరిగెత్తుకు వెళ్ళేవాడిని, ఇప్పుడు పరిగెత్తడం తగ్గిన అడకలోకి వచ్చాను, ఈ నడిచే వ్యక్తి మళ్ళీ ఏమవుతాడు? దేవుడు దేవుడు నాకేం రాదు, వేరే విషయం చెబుతున్నా. అసలు సహజంగా మనుషుల శరీరాలు ఓపికలు మార్పు వస్తున్నాయి. నిరుడు ఉన్నవాడి వాళ్ళకేమో కళ్ళదోడు వస్తుంది, బాడీ ఉత్త కేడి, ఇది మోసం చేస్తుంది, ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందంగా నల్లగా తుమ్మెద రెక్కల్లో ఉండే జుట్టు కాస్త దీని దొంపదగా వెండి రూపంలోకి ఇది తెల్లగా మారిపోతుంది. మొండిది ఇది. కార్యార్థులన్యులు గడచు. ఎంతసేపు ఏంటంటే మన ఇంటికి పని మీద వచ్చినవాడు మన పొగడేసి ఒబ్బేసి మన పని చేసి పోతాడు, వాళ్ళంతా మోసగాళ్ళు. కేవలం ఆ భ్రమలో పడి ఇదే ముఖ్యం, ఇదే మోక్షం అనుకుని భగవంతుణ్ణి మరిచి భగవంతుని కథలు వినక అజ్ఞానంలో పడిపోతారు ఈ జీవులు. కాలముందే కాలమాయువు సత్వరము అతిశీఘ్రమని కాదు అనగుండు తమ తండ్రిని అధికరించి మాతాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీపాతక వలంబు నియతి చేరే. కాలం ఆయుర్దాయం మహావేగంగా వెళ్ళిపోతాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు. పుట్టిన వెంటనే వాడికి మరణం అప్పుడే వచ్చేసింది అనుకుంటాడు, అలా వెళ్ళిపోతారు. ఇది తెలుసు కనుకే మనిషికి ఆయువు ఆరోగ్యం శరీరం స్థిరం కావని తెలుసు కాబట్టే మా తాత సాధు పురుషోత్తముడు ప్రహ్లాదుడు తండ్రిని కూడా తిరస్కరించి నీ పాద పద్మాలను నిత్యం భక్తితో సేవించాడు. ఆయన ఏం చేశాడు? ఆయన నోటి వెంబడి నారాయణాయని కాని, నారాయణ నామస్మరణం తప్ప మరొకటి రాలేదట. అన్నం పెట్టంటే నారాయణ అనేవాడు, తండ్రి సున్నం పెట్టినా నారాయణ అన్నాడు, విషం పెట్టినా నారాయణ అన్నాడు. అది ఆయన గొప్పతనం. ఆ నారాయణ నామస్మరణం వల్ల ఏమైంది? భద్రుడు అతనికి మృతి లేని బ్రతుకు కలిగి, అతనికి మృతి లేదు, చిరంజీవి అయిపోయాడు. మా వాళ్ళంతా వైరులయ్యారు నీకు, మా వాళ్ళందరినీ చంపిపారేశావు, కానీ ఎవ్వరికీ లేని జాతకం నాకు ఒక్కడికే పట్టిందయ్యా. ఏమిటంటే అర్థమయ్యి వచ్చి నీ అడుగుటల్లా, ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు ఈయన విష్ణువు. అటువంటి వాడు మా వంశంలో రాక్షసుల వంశంలోకి మొదటిసారిగా నువ్వు వచ్చి చెయ్యి చాచావు, నాది మహర్జాతకం పోవయ్యా, నువ్వేం చేస్తే నాకేంటి, నేనే నెగ్గాను, నువ్వు ఓడిపోయావు స్వామి అన్నాడు. అంత ఆనందంగా చనువుగా పలకరిగాడు, భగవంతుడు ఓడిపోయాడు ఆయన దగ్గర అంతే అని పలుకుతూ ఉంటే ఈయన పాపం ఇలా అంటూ ఉంటే ప్రహ్లాదుడు వచ్చేసేట అక్కడికి. ఎటువంటి వాడండి ఆ పద్మ ప్రహ్లాదుడు? నవ పద్మాక్షం అప్పుడే వికసిస్తున్న తామర పువ్వుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు. ప్రహ్లాదుడి శరీరం ఆ రూపం ఆ నామం వింటే చాలు శరీరం ఆకంపం చెందుతుంది. పిశంగాంబరాచ్ఛాదును, పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నాడు ఆయన. నిర్మల సాధువాదు, ఎప్పుడు స్వచ్ఛమైన సాధువాదమే, అసత్యాలు కాని మోసం కాని లేని పవిత్ర వాక్కులైనవి. ఘన సంసార చదచ్చేదు, సంసారం అనే తీగలు కటకటకటక నరికేశాడు ఆయన, సంసార బంధం తెంచుకున్నాడు. సంశ్రీదును, ఎప్పుడు ఐశ్వర్యవంతుడే విష్ణుస్వరూపుడు. భక్తిలతాతిరోహిత హరి శ్రీపాదు, నిఖేదు నిఖేదుడు, ఖేదం లేదండి ఆయనకి, ఏడుపు లేదు. అటువంటి ప్రహ్లాదు బోధ కళా వినోదు కనియన్ హర్షంబుతో ముందట. అటువంటి ప్రహ్లాదుని నిరంతర ఆనంద స్వరూపుణ్ణి తాతగారిని చూశాడు. ఈయన ఇలా విష్ణువుతో మాట్లాడుతుంటే పాతాళం నుంచి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. తాతగారికి దండం పెడదామంటే చేతులు కట్టేసున్నాయిగా, తలకై వంచి నమస్కరించి సిగ్గుపడ్డాట. ఆ ప్రహ్లాదుడు వచ్చి ఆనందంతో చిందిరేసి చిడతలేసి ఎగిరి గంతులేసి పులకించిపోయి కన్నీళ్లతోటి విష్ణు పాదాలు కడిగేసి దండ ప్రణామం చేశాడు ప్రహ్లాదుడు. చిన్నప్పటి తర్వాత ఎప్పుడూ హృదయంలో చూడటమే, ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ విశ్వరూపం చూస్తున్నాడు. అందుకని మళ్ళీ ప్రహ్లాదుడికి పాతవన్నీ గుర్తొచ్చేసాయి. దండ ప్రణామంతో అన్నాడు, ఇతనికి ఇంతకు పూర్వం ఇంద్ర పదవి ఇచ్చి ఇప్పుడు తీసేసుకున్నావా, ఎంత ఆనందం, పదవి ఏమిటి పోవడం ఏమిటి, నీ పాదాల దగ్గర పడి ఉంటే భక్తి పదవి పొందాడయ్యా వాడు. మామూలు పదవులు వాడు ఉంటారు, పోతే ఐదేళ్ల తర్వాత పోయే దిక్కుమాల పదవులు కాదు, శాశ్వత బ్రహ్మ పదవి పొందగలిగాడు ఆయన అని ఆ ప్రహ్లాద కుమారుడు ఒక అత్యద్భుతమైనటువంటి చిత్రమైనటువంటి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.